అంటే అసలు కర్మలు చేయకుండా ఉండాలి. సరే పోనండి, అప్పుడెప్పుడో జరిగిపోయింది అయిపోయింది, సరే ఇప్పుడన్నా కర్మలు చేయకుండా ఉందాం అని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మరి కర్మలు చేయకుండా ఉండటానికి వీలవుతుందా? ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఈ లోకంలో వ్యవహరిస్తూ ఇల్లు, వాకిలి, భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు, ఈ సమాజం ఇదంతా ఉన్న తర్వాత ఏ కర్మ చేయకుండా ఊరికనే ఉండటం ఎవరికైనా కుదురుద్దా? ఎవరికి కుదరదు. ఏ పని చేయకుండా ఎలా ఉంటాం? ఉండటానికి వీలు లేదు. అందుకనే భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకనంటే నువ్వు నిద్రపోవటం ఒక కర్మ, మేలుకోవటం ఒక కర్మ, నీ కాలకృత్యాలు తెచ్చుకోవటం ఒక కర్మ, నువ్వు ఇతరులతో మాట్లాడటం ఒక కర్మ, పోట్లాడటం ఒక కర్మ, పనులు చేయటం, ఏ పని చేసినా అది ఒక కర్మ. మరి ఇట్లా అసలు కర్మలు చేయకుండా ఉండటం అనేటువంటిది కుదిరే పనే కాదు. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు కర్మలు చేయవలసిందే అని చెబుతుంది. కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అని చెబుతుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి. శతకం సమాహ, శతం అంటే 100, సమా అంటే సంవత్సరాలు, నూరేళ్లు కూడా నువ్వు కర్మలు చేస్తూనే జీవించాలి. ఇదే నీకున్నటువంటి మార్గం, ఇంతకంటే నీకు ఇంకో మార్గం లేనే లేదు. కర్మలు కళంకాన్నివ్వవు, అంటే కళంకాన్నివ్వకుండా కర్మలు చేయి అని అక్కడ అంతరార్థం అన్నమాట. కాబట్టి జీవించినంత కాలం కూడా కర్మలు చేస్తూ ఉండాల్సిందే, కర్మలు చెయ్యకుండా ఉండటానికి వీల్లేదు. మరి జన్మ లేకుండా పోవాలి అని అంటే ఏమనుకున్నాం ఇందాక, జన్మ లేకుండా పోవాలంటే ప్రారంభ కర్మలు లేకుండా పోవాలి, ప్రారంభ కర్మలు లేకుండా ఉండాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి, సంచిత కర్మలు లేకుండా పోవాలంటే ప్రారంభ కర్మ ఆగామి కర్మలు చేయకుండా ఉండాలి. మరి చేయకుండా ఉండటం వీలవుతా అంటే వీలు కాదు అన్నారు. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటానిక వీలు కాదు, చేస్తేనా బంధం, చేస్తే ఏమవుతుంది, అవి కాస్త సంచితం అవుతుంది, ఆ సంచితంలో నుంచి ప్రారంభం వస్తుంది, ఆ ప్రారంభాన్ని అనుభవించడానికి జన్మ వస్తా ఉంది. మరైతే ఏం చేయాలండి? చేస్తే ఒక చిక్కు, కర్మలు చేయకపోవడానికి వీల్లేదు, చేయకుండా ఉండటానిక వీల్లేదు, చేస్తేనా చిక్కు వస్తా ఉంది. మరి అందుకని ఏం చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం పాపకర్మలు, చెడ్డ కర్మలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చేసామనుకోండి, ఏమవుతుంది? వాటి వల్ల మనకి పాపకర్మ ఫలాలు వస్తాయి, ఆ ఫలాలు అనుభవించడానికి జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో ఎప్పుడు కూడా దుఃఖాలు, బాధలు, భయాలు ఇవే అనుభవించాల్సి వస్తాయి ఎప్పుడు పాపకర్మలు చేసాం. సరే పుణ్యాల కర్మలు చేసామనుకోండి, పాపకర్మలు చేస్తే అలా ఉంది కదా, పుణ్యం చేద్దాం. అస్సలు ఎప్పుడు ఎవరికి ఎక్కడ కూడా అపకారం లేకుండా, ఎవరికి బాధ కలిగించకుండా, అందరినీ సంతోష పెడుతూ, అందరినీ తృప్తిపరుస్తూ, ఇతరుల యొక్క మేలునే ఎప్పుడు కాంక్షిస్తూ, వీలైనంత వరకు మనకి చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ, త్యాగం చేస్తూ, జీవితం అంతా కూడా ఇట్లాగనే గడిపామనుకోండి, అన్ని పుణ్యకర్మలు, సత్కర్మలు అన్ని చేస్తూ ఇలా గడిపామనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ పుణ్యకర్మలన్నీ కూడా, ఈ కర్మఫలాలన్నీ కూడా నువ్వు సుఖాలు భోగాలు అనుభవించడం కోసమని అదిగో ఆ దేవలోకాల్లో కానీ లేదా మళ్ళీ వచ్చేటువంటి జన్మల్లో ఉత్తమమైనటువంటి కుటుంబాల్లో పుట్టి సుఖాలు భోగాలు హాయిగా అనుభవిస్తూ ఉంటావు. అంటే పాపకర్మలు చేసినా జన్మ వస్తుంది, పుణ్యకర్మలు చేసినా జన్మ వస్తుంది. అంటే ఆ కర్మలు బంధం అవుతా ఉంది, ఈ కర్మలు బంధం అవుతా ఉంది. బంధం అంటే మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ తిరిగి రావడమే బంధం. అంటే పుణ్యకర్మలు గనక చేస్తేనేమో బంగారపు సంఖ్యలు, పాపకర్మలు గనక చేస్తేనేమో ఇనప సంఖ్యలు, రెండు సంఖ్యలే మనల్ని బంధించే. కాకపోతే చూసుకోవడానికి మాత్రం కాస్త బాగుంటుంది, బంగారపు సంఖ్యలు అయితే బాగుంటాయి, ఇనప సంఖ్యలు అయితేనేమో బాగుండవు, బరువు ఎక్కువగా ఉంటాయి, అంతే తేడా. కానీ మొత్తం మీద మాత్రం ఈ లోకానికి బంధించబడాల్సిందే, మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే. మరి రెండు కూడా ఇట్లాంటి సంఖ్యలే కాబట్టి మరి పాపకర్మలు పుణ్యకర్మలు ఏ రెండు, ఈ రెండు ఏ రకమైనటువంటివి చేసినా ఇబ్బందే కాబట్టి అసలు చేయకుండా ఉండటానికి వీల్లేదు కాబట్టి చేస్తే బంధాలు అవుతున్నాయి కాబట్టి మరి ఏం చేయాలండి? ఇది మానవుడికి అంటే మానవుడి కంటే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి మోక్షాన్ని అందుకోవాలని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలని ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు బాధలు భయాల నుంచి విడుదల పొందాలని ఎవరైతే భావిస్తూ ఉంటారో, ఎవరైతే నిజంగా దానికోసం తపన పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి మరి ఏమిటి మార్గం అనంటే, ఇప్పుడు బాబులు బట్టి ఆడించేటువంటి వాళ్ళు ఉంటారు. సామాన్యంగా ఇదివరకైతే అన్ని చోట్ల ఉండేవాళ్ళు, ఇప్పుడు పల్లెల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. బాబులు పట్టుకొని వచ్చి వాటిని ఆడిస్తూ ఆ చుట్టూ చూసేటువంటి వాళ్ళ ద్వారా ఏదో కొంత తలా కొంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాడు బుక్తి గడుపుకుంటూ ఉంటాడు. అయితే పాములంటే మామూల విష జంతువులు, అవి కనుక కాటేసినాయి అనుకో వీడు చచ్చిపోతాడు, లేదా విషం ఎక్కుద్ది చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బ్రతికినా తర్వాత మళ్ళీ ఎప్పుడొకప్పుడు మళ్ళీ చావాల్సి వస్తుంది. మరి అయితే పాముల్ని ఆడిస్తే ప్రాణం మీదకి వస్తుంది, అలాగనే ఆడించడనుకోండి బుక్తి గడవ. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య వాడిది కూడా, అందుకని వాడి సమస్యకి పరిష్కారం ఏందో తెలుసుకుంటే మన సమస్యకు పరిష్కారం తెలుసు. మనమేమో కర్మలు చేస్తేనేమో ఇబ్బంది, చేయకుండా ఉండటానికి వీల్లేదు. వాడు వాడు పాములను ఆడిస్తేనేమో ప్రాణం మీదకి వస్తుంది, ఆడించకుండా ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే కుటుంబం జరగదు. మరి అయితే ఏం చేయాలి? అందుకని ఏం చేస్తాడంటే వాడు ఆ పాములకు ఉన్నటువంటి కోరలు పీకేసి అప్పుడు ఆడిస్తాడు. కోరలు పీకేసి ఆడించాడు అనుకోండి ప్రాణం పోదు కదా, హాయిగా ఉంటుంది, ఆడిచ్చేస్తాడు. మరి ఆడించినందువల్ల ఏదో చూసినటువంటి వాళ్ళు వినోదంగా తలా కాస్త డబ్బులు ఇస్తారు కాబట్టి కుటుంబం జరుగుతుంది. ఇప్పుడు వాడికి పరిష్కారం దొరికింది కదా, మరి మనం కూడా అట్లనే పరిష్కారం చూసుకోవాలి. వాడేమో పాములను ఆడిస్తాడు, మనమేమో కర్మలు చేస్తూ ఉండాలి. వాడు పాములను ఆడించడానికి కోరలు బీకేస్తాడు కాబట్టి మనం కూడా కర్మలు చేయాలంటే కోరికలు అనేటువంటి కోరలు బీకేసేయాలి. కోరికలు అనేటువంటి కోరల్ని పీకేసి మనం కనుక కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు మనకి బంధంగా ఉంది. కోరికలు అనేటువంటి కోరల్ని పీకేయటువంటి ఏమిటండి, ఏమిటనంటే కోరిక లేకుండా కర్మలు చేయటం, నిష్కామంగా కర్మలు చేయటం, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయటం. ఇదిగో నాకు ఇది కావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా, నాకు ఈ ఫలితం రావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా, ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏదో ఒక కోరిక కోరుతూ ఉంటాం. మనకి ఏదైనా కష్టం ఉంటేనేమో తీరాలనేటువంటి కోరిక, ఏ కష్టం లేకపోతేనేమో ఇంకేదో రావాలని కోరిక. కష్టాలైతే తీరాలని, లేనిదేదో రావాలని, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో మనం భగవంతుడి దగ్గర హాజరవుతాం, లేదా భగవంతుడికి పూజలు పురస్కారాలు మొదలైనటువంటి చేస్తూ ఉంటాం. అంటే మనం ఏ పని చేసినా నాకేదో ప్రయోజనం ఉండాలి అని. పెద్ద అట్లా ఉండకూడదయ్యా అన్నాం అనుకోండి, సర్లేవయ్యా బలేవాడివి, ఏ కోరిక లేకుండా నేనెందుకయ్యా అనవసరంగా ఈ పూజలు పురస్కారాలు ఈ దేవుడి దగ్గరికి పోవటం ఇవన్నీ చేయటం, ఎంత ఖర్చు పెట్టుకోవాలి నేను ఇవన్నీ ఖర్చు పెట్టుకొని కొబ్బరికాయలు తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేసి అవి చేసి ఇవి చేసి దేనికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని అదిగో బ్రాహ్మణుడు పిలిపించి ఆయన చేతనేమో ఏవో మంత్రాలు చదివించి ఇదంతా చేసే దేనికయ్యా, ఊరికి నేను చేయమంటావు నన్ను, బలవాడే వెళ్ళి పో అని అంట. కానీ వేదాంతం ఏం చెబుతుందనంటే ఏ రకమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా అలా నువ్వు కర్మలు చేయి. అట్లాగనే చేసినట్లయితే ఫలాసక్తి లేకుండా కర్మలు చేసినట్లయితే ఇప్పుడు ఆ కర్మఫలాలు నీకు రావు. కర్మఫలాలు రావు కాబట్టి ఈ కర్మఫలాలు మళ్ళీ నీకు సంచితం కావు, సంచితం కావు కాబట్టి అందులో నుంచి ప్రారంభం రాదు, ప్రారంభం రాదు కాబట్టి జన్మ ఉండదు. అందుకని ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలా చేస్తావయ్యానంటే ఇలా జాగ్రత్తగా కోరికలు అనేటువంటి కోరల్ని పీకివేసి ఇదిగో ఈ కర్మలు అనేటివి చేస్తూ ఉండు అని ఇక్కడ మనకి పాములు బట్టి ఆడించేటువంటి వాడి ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఎలా ఇప్పుడు చేసేటువంటి కర్మలు చెయ్యాలి తెలుసో తెలియకో, ఇంతకుముందు కోటాను కోట్ల జన్మల్లో మనం చేశాం కర్మలు, ఇప్పుడు కూడా ఇంతవరకు అలాగనే చేస్తూ వస్తున్నాం. ఆ కర్మలే మన మెడకి బంధాలై చుట్టుకున్నాయి, పాశాలై చుట్టుకున్నాయి. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తా ఉన్నాయి. ఈ జన్మల్లో దుఃఖాలు పడుతున్నాం. ఇప్పుడు తెలిసిపోయింది మనకి, మరైతే ఏం చేయాలి? ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎట్లా చేయాలి అని అంటే, అప్పటికప్పుడు ఫలితాన్నిచ్చే కర్మలన్నా చేయాలి. అంటే ఒక కర్మ చేసామనుకోండి, అప్పటికప్పుడే ఫలితం వచ్చింది అనుకోండి, ఆ కర్మ రద్దు అయిపోద్ది. సంచితం ఎప్పుడవుద్ది? ఆ కర్మ ఫలాన్ని నువ్వు ఇక్కడ కనుక అనుభవించకపోతే అప్పుడు సంచితం అవుద్ది. అందుకనే ఇద్దరు అన్నదమ్ములు మహా ఋషులు, మునీశ్వరులైనటువంటి వాళ్ళు, ఎప్పుడు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, ఒక అరణ్యంలో ఉండి తపస్సు చేసుకుంటా ఉన్నారు. ఆ తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి ఆ మహాత్ములు అప్రయత్నంగా ఏది లభిస్తే అది మాత్రమే తీసుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అంతే తప్ప నాకు ఇది కావాలని కానీ దానికోసం ప్రయత్నం కానీ చేయరు. అప్రయత్నంగా ఎవరో తెచ్చిస్తే దాన్ని మాత్రమే పూజిస్తారు. ఒక రోజున అన్న అలా వెళుతూ ఉన్నాడట ఓ తోటలో. వెళుతూ ఉంటే ఆయనకేమనిపించిందంటే, ఇన్ని కాయలు కాస్తూ ఉన్నాయి, మరి ఇది ఎవరు కూడా ఎవరో ఒకరు దీన్ని పెంచి పోషిస్తూ దీనికి ఓనర్ అంటే ఎవరు లేరు, ఇది ఒక అడవి, ఈ అడవిలో ఇలా కాయలు కాస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినయే గనక అందుకని ఒక కాయ కోసుకుంటే తింటే ఏమైందిలే అని అనుకొని ఒక కాయ కోసుకొని తినేసి తమ్ముడు చూచాడు. చూసిన తర్వాత అన్నతో చెప్పాడు, అన్నా అన్నా నువ్వు చాలా తప్పు చేశావు. ఎందుకనంటే అది నువ్వు ఆ చెట్టు నువ్వు వేయల, దాన్ని నువ్వు పోషించాల, దానికి నీరు పోయాల, దానికి చేయాల్సిన పనులేమి చేయాల, కానీ కాయ మాత్రం కోసుకున్నావు కాబట్టి చాలా తప్పు. అప్పుడు అన్న అన్నాడంట, ఒరే అబ్బాయి ఇది ఎవరో వేసింది కాదయ్యా, అట్లా కనుకైతే ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని తీసుకునేవాళ్ళం, లేకపోతే ఆయన ఇస్తే తీసుకునేవాళ్ళం, అసలు ఎవరు లేరు అని అంటే, ఎవరు లేకపోతే ఈ మొత్తానికి రాజు అధికారి, దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకు సంబంధించింది ఈ చోటు అంతా. ఎవరి చోటు వాళ్ళకు ఉంటుంది రిజిస్ట్ ఆఫీసులు, కానీ మిగిలిన చోటంతా ప్రభుత్వాన్ని. అందువల్ల ఆ ప్రభుత్వానికి అధిపతి అయినటువంటి రాజు యొక్క పర్మిషన్ తీసుకోకుండా కనుక తింటే అప్పుడు నువ్వు నేరం చేసినట్టే, ఆ నేరానికి నువ్వు శిక్షను అనుభవించాలా అన్నాడు. సరేనని చెప్పి ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రాజుగారు అన్నాడు, సరే నువ్వు చెప్పావు కాబట్టి అదిగాక నువ్వు మహానుభావుడివి, తపస్సు చేసుకునేటువంటి వాడివి, నిన్ను శిక్షించకూడదు, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి అన్నాడు. అట్లా కాదండి, నువ్వు శిక్షించాల్సిందే అన్నాడు, శిక్ష వేయాల్సిందే అన్నాడు. అయితే ఎందుకు అని అంటే, ఇక్కడ చేసినటువంటి తప్పు ఏదైనా ఉందంటే ఈ లోకంలోనే శిక్ష పొందాలి. ఆ శిక్షను కనుక ఇక్కడ పొందకపోయినట్లయితే ఈ చేసినటువంటి తప్పు ఏమవుద్దనంటే అది సంచితమవుద్ది. ఈ సంచితమైనటువంటిది మనతో పాటుగా ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మ ఎత్తే ముందు అందులో నుంచి ఇది పక్వానికి వచ్చి ప్రారంభం అయింది కాబట్టి ఆ ప్రారంభ కర్మఫలం వాడు అనుభవించాలి ఎప్పుడో ఒకప్పుడు. అందుకోసమని చెప్పి ఏమైనా సరే నువ్వు శిక్ష వేయాల్సిందే అన్నాడు. సరే దొంగతనానికి శిక్ష ఏమిటంటే చేయి నరికేసేయటం అక్కడ ఆ రోజుల్లో. అందుకని రెండు చేతులు కూడా ఇదిగో ఇంతవరకు నరికేసేటువంటి శిక్ష వేశాడు రాజు. ఆ శిక్ష బలపరిచాడు. ఆ తర్వాత తమ్ముడితో చెప్పాడు, తమ్ముడు ఇదిగో నాకు ఈ శిక్ష వేశారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. సరే అట్లయితే అదిగో నది ఉంది, ఆ నదిలో పోయి స్నానం చేసి రమ్మన్నాడు. ఆ నదిలో పోయి స్నానం చేసి పైకి లేచేటప్పటికల్లా ఆ రెండు చేతులు మళ్ళీ వచ్చేసి బాహువులు ఇచ్చినటువంటి ఆ నది కనుక దాన్ని బాహుదా నది అన్నారు. ఇప్పటికీ ఉంది బాహుదా నది, దాని పేరు బాహుదా నది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ చేసినటువంటి తప్పు ఏదైనా ఉంది అని అంటే ఆ తప్పును మనం ఇక్కడే సరి చేసుకోవాలి. అంటే ఆ తప్పుకు శిక్షణ అనుభవించాలి. మనం ఏం చేస్తామనంటే, ఏ తప్పు చేసినా నేను చేయలేదని చెప్పి అబద్ధపు సాక్ష్యాలతోటి కోర్టులో మనం ప్రయత్నం చేస్తుంటాం. మన దగ్గర డబ్బులుంటేనో లేకపోతే ఏదైనా వెనక పలుకుబడి కనుక ఉంటేనో ఏం చేస్తుంటామంటే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం లోకంలో ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరూ కూడా జైళ్లలో ఉంటా ఉన్నారు. ఏందయ్యారంటే మేము ఒక్క తప్పు చేయలేదంటారు. ఒక్క తప్పు చేయాలి, ఎందుకంటే కొన్ని వందలు చేశారు కాబట్టి ఒక్క తప్పు చేయలేదని చెప్తారు. ఆ ఒక్క తప్పు చేయలేదనే మాట మాత్రం నిజం. ఇప్పుడు 100 చేశారు కాబట్టి అన్నింటిలోంచి తప్పించుకుంటూ తప్పించుకుంటారా ఏమవుతారా ఏమి మనకు తెలియదు తర్వాత సంగతి. దాదాపు తప్పించుకుంటారు, కానీ తప్పించుకుంటే ఇక్కడ తప్పించుకుంటారు కానీ అసలు మాత్రం తప్పు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వాటిని అనుభవించాల్సింది. అందుకని ఈ ఆగామి కర్మలు ఎట్లా ఉండాలంటే అప్పటికప్పుడు ఫలితం ఇచ్చేయన్నా కావాలి, లేదా అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని అంటే ఆ జన్మలోనే ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని పొందాలన్నమాట. అలాగన్నా చేయాలి, లేదా ఫలాసక్తి లేకుండానన్నా కర్మలు చేయాలి. అంటే చేసేటువంటి కర్మలు ఏ ఫలితాన్ని కోరకుండా నిష్కామంగా అలాగన్నా చేయాలి. అంటే మనం చేసేటువంటి కర్మలు సంచితం కాకుండా కూడబెట్టబడకుండా జాగ్రత్త పడాలి. ఇది మనం ఇప్పుడు కర్మలు చేయవలసినటువంటి విధానం. అందుకనే భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని ఈ మొదటి 3 అధ్యాయాలు అంటే 3, 4, 5 ఈ 3 అధ్యాయాల్లో కూడా చక్కగా ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు. తెలుసుకొని కూడా చేయకపోతే మన దురదృష్టం. తెలుసుకొని చక్కగా ఆచరించినట్లయితే ఇప్పుడైనా మనం కొంత ప్రయోజనాన్ని పొందుతాం. అది ఏమిటో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి కర్మలు ఆగామి కర్మలు ఎలా ఉండాలయ్యానంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేవన్నా కావాలి, లేదా కర్మఫలాలని మనం కూడబెట్టుకునేటట్టుగా లేకుండా ఫలాసక్తి లేకుండా కోరిక లేకుండా నిష్కామంగా అలాగన్నా కర్మలు చేస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా కర్మలు చేసేటప్పుడే జాగ్రత్త పడాలి. ఇది ఆగామి కర్మలు. ఇక జాగ్రత్త పడటానికి అవకాశం ఇప్పుడే, చేసేటప్పుడే జాగ్రత్త పడాలి. బాణం విడిచేటప్పుడే జాగ్రత్తగా విడవాలి. ఇది ఎవరికి తగులుద్దని, ఎవడు బాడు తగులుద్దని మనం వేసిన తర్వాత అయ్యో మా వాడికి తగిలిందని ఏడిస్తే ఉపయోగమేముంది? అందుకని చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.